പറയാൻ നല്ലൊരു പ്രചാരം. ശരി, കൃത്യമഹാരാജു ഭഗവന്തിന്റെ അവതാരം, ഭഗവന്തിന്റെ അവതാര ഉദ്ദേശം ഏന്തി? സാധുരക്ഷണ ഒക്കെ ധർമ്മ സംസ്ഥാപന ബദ്ധജീവനെ കൂടെ ഉദ്ധരിച്ചിടാനൊക്കെ വസ്തുത భగవంతుడు ఇక్కడ వచ్చి చేసిన లీల, ఇప్పుడు రామచంద్రుడి శ్రీరామచంద్ర లీల బద్ధజీవుల ఉద్ధరణ కొరకు. ఇక్కడ భగవంతుడి లక్ష్యము భక్తుల లక్ష్యం ఒకటే ఉంటుంది. ప్రతిమహారాజు కుమారగణంతో వేసిన ప్రశ్నలు ఏంటంటే, జీవులు ఎలా ఉద్ధరించబడతారు? చాలా వేదనకు లోనై ఉన్నారు జీవులు. సంసార ధావానలం, వాస్తవంగా జీవుడు ఆనంద జీవుడు లక్షణం ఏంటి? సహజ స్వభావం ఆనందమయ అభ్యాసాత్. భగవంతుడి గుణం కూడా అదే, ఆనందమయ అభ్యాసాత్. భగవంతుడిలో అంశగా జీవుడి లక్షణం కూడా ఆనందమయ అభ్యాసాత్, నిరంతరము ఆనందంగా ఉండేటువంటి స్వభావం. అయితే ఏదో కారణాల వల్ల ఇక్కడ వచ్చి పడడం, భౌతిక శక్తి ఆధీనంలోకి రావడం వల్ల అంతరాయం కలుగుతుంది. నిరంతరాయంగా సుఖంగా ఉండాల్సిన జీవుడు నిరంతరం దుఃఖానికి లోనవుతున్నాడు. పూర్తి వ్యతిరేక పరిస్థితిలో, విషమ పరిస్థితిలో పడ్డాడు. విషమ పరిస్థితి అది శ్రీ చైతన్య మహాప్రభు మనకు శిక్షాష్టకంలో ఇచ్చింది. పతితమ్మా విషమే భవాం వదు. విషమే అంటే చాలా ఘోరాతి ఘోరమైనటువంటి స్థితిలో పడిపోయాను. వాస్తవానికి ఎవరు? నేను నంద తనుజ కింకర. నేను నందమహారాజు పుత్రుడైన కృష్ణుడి యొక్క సేవకుడిని ఏదో కారణం వల్ల వచ్చి ఇక్కడ పడిపోయాను. అది పడిన చోటు ఎలాంటిది విషమ, చాలా భయానకమైనటువంటి స్థితిలో పడ్డాను. అసలు మన ఊహ మనకి ఎప్పుడు ఊహకు రాదు నేను ఘోరమైన స్థితిలో ఉన్నాను అనేది. ఇంతసేపు ఉన్నా మనకి ఏముంటుంది? నేను చక్కగా ఉన్నాను, అన్నీ చక్కగా ఉన్నాయి నాకు. అది ఇక్కడ ప్రతిమహారాజు భగవంతుడి అవతారం కాబట్టి ఏం ప్రశ్న వేస్తున్నారు? ఈ జీవులు ఎలా ఉద్ధరించబడతారు? భగవంతుడి అంశాలు కదా వీళ్ళు. వీళ్ళ పరిస్థితి ఏంటి? భగవంతుడికి జీవుడికి ఎటువంటి సంబంధం ఉంది? ప్రేమతో కూడిన సంబంధం ఉంది. కానీ ప్రస్తుతం వాస్తవానికి ప్రేమ ఉన్న చోట ఏముంటుంది? ఆనందం. కానీ జీవులు ఆనందంగా లేరు, ఇక్కడ దుఃఖభాగులై ఉన్నారు. సుఖం లేశ మాత్రం కూడా లేదు. కానీ సుఖం అని దేన్ని అనుకుంటున్నాం మనం? ఎవరు చెప్తారు సుఖం అని ఏదనుకుంటున్నాను? దుఃఖంలో వచ్చే కొంచెం విరామం అది సుఖం అనుకుంటున్నాం ఇక్కడ. ఇది చూసి సాధువులకి భగవంతుడికి చాలా చింతగా కలతగా ఉంటుంది. అది ఇక్కడ ప్రతిమహారాజు వాళ్ళ శ్రేయస్సు గురించి వేసిన ప్రశ్నలకి సనత్ కుమార సమాధానం చెప్తున్నారు. ఇలా 18వ శ్లోకము చూడండి. సనత్ కుమారుడు పల్లికెను, ప్రతిమహారాజా నీవు నన్ను చక్కని ప్రశ్నలు అడిగితివి. ఇది ఇలాంటిదే పరీక్షిత్ మహారాజును కూడా సుఖదేవ గోస్వామి ప్రశంసించారు. సాధు పృష్టోహం వర్యానీషితే ప్రశ్న చాలా ఉత్తమమైన ప్రశ్న వేశావు రాజా. ఏం ప్రశ్న అక్కడ పరీక్షిత్ మహారాజు వేసింది? కృష్ణుడి గురించి ప్రశ్న వేశారు. సాధు ప్రశ్న వర్యానీషితే ప్రశ్న, చాలా గొప్ప ప్రశ్న వేసింది. కృత లోకహితం, లోకానికి హితం చేకూర్చేటువంటి ప్రశ్న వేశావు. ఇక్కడ ప్రతి మహారాజు నీవు నన్ను చక్కని ప్రశ్నలు అడిగితివి. ప్రశ్నలు చాలా ఉంటాయి, ఉదయం లేచినప్పటి నుంచి ప్రశ్నలే. మనం మాట్లాడామంటే ఖచ్చితంగా ప్రశ్న కానీ సమాధానం కానీ ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఏమేమి మాటలు ఉన్నాయో అన్ని పరిశీలనగా చూడండి. ప్రశ్న లేదా సమాధానం, ప్రశ్నలు సమాధానం, ప్రశ్నలు సమాధానం. కేవలం పాఠశాలలోనే కాదు ప్రశ్నలు సమాధానాలు, వంటశాలలోనూ ఉంటాయి, వైద్యశాలలోనూ ఉంటాయి. మనం ఉండేది మొత్తం శాల, కారాగారంలోనూ ఉంటాయి. మరి చక్కని ప్రశ్నలు కాదు అవి. ఇక్కడ ఇక్కడ ప్రతి మహారాజు వేసిన ప్రశ్నలే చక్కని ప్రశ్నలే ఎందుకంటున్నారు, జీవుడి యొక్క శ్రేయస్సు గురించి, భగవంతుడితో ఉన్నటువంటి సంబంధం గురించి వేసిన ప్రశ్న కాబట్టి చక్కటి ప్రశ్న, చాలా చక్కటి ప్రశ్న వేసేవారు. మనకు వస్తాయి ప్రశ్నలు దేనికి సంబంధించి, శరీరానికి సంబంధించి వస్తాయి. ఉదయం లేచిన వెంటనే ఏ ప్రశ్న వస్తుంది,
పేపర్ ఉందని అడుగుతారు.
ప్రశ్నే కదా మొత్తం, ప్రశ్నలే. వ్యాపారం చేసే వాళ్ళకి ప్రశ్నలు సమాధానాలు, పాఠశాలలో ప్రశ్నలు సమాధానాలు, బస్సులో కండక్టర్ ప్రశ్న వేస్తాడు నువ్వు సమాధానం చెప్పాలి, జైల్లో పోలీస్ ఆఫీసర్ వచ్చి ఏం తప్పు చేసావు నువ్వు ప్రశ్న సమాధానం ఏమిస్తాడు ఆయన, సమాధానం అదే విన్న తర్వాత ఏమిస్తాడు ఆయన. సరే ప్రతి చోట ప్రశ్న సమాధానం, ప్రశ్న ఆ ప్రశ్న సమాధానాల వల్ల ఇంకా చైతన్యం దిగజారిపోతుంది, కలుషితమైపోతుంది, బోధ విబంధంలో ఇరుక్కుపోతారు. ఈ ప్రశ్న చక్కటి ప్రశ్న, ఎల్లప్పుడూ ఇతరుల శుభమును గురించి తలపోయినట్టు నీవు అడుగుట వలన విశేషముగా ఆ ప్రశ్నలు సమస్త జీవులకు లాభదాయకంలో ఉన్నది. ఇంకొక విశేషం ఏం చెప్తున్నారు, చక్కటి ప్రశ్నే, మరి నీలాంటి వాళ్ళు వేయడం వల్ల మరింత చక్కటి ప్రశ్న అయింది అది. ఎందుకు, నువ్వు ఎప్పుడు పరసుఖం గురించి ఆలోచిస్తుంటావు రాజా. మాయలో ఉన్న జీవుడు ఎప్పుడు స్వసుఖం గురించి ఆలోచిస్తుంటాడు. వైష్ణవులు, విష్ణువు వైష్ణవులు ఎప్పుడు జీవుల యొక్క సుఖం గురించి ఆలోచిస్తుంటారు. అందు గురించి చాలా చక్కటి ప్రశ్న, ముందేమన్నారు చక్కటి ప్రశ్నలు, ఇప్పుడు మరింత చక్కటి ప్రశ్నలు. ఎందుకు, నీ నోట్లో నుంచి రావడం వల్ల సమస్త జీవులకు లాభదాయకములై ఉన్నది. అటువంటి ప్రశ్నలు అడుగుట సాధు పురుషుల నడవడిక. అంటే మీ సాధువులు కూడా ప్రశ్నలు అడుగుతారు. భాగవతం మొత్తం ఏముంది, ప్రశ్నలు సమాధానాలే. భగవద్గీత ప్రశ్నలు సమాధానాలే. సాధు పురుషుల నడవడిక అటువంటి ప్రశ్నలు అడగటవి. ఎటువంటి ప్రశ్నలు, సమస్త జీవులకు లాభదాయకం కలిగించేటువంటి ప్రశ్నలు అడగటం. కనుక సమస్తమును ఎరిగిన వాడవయ్యును నీవు వాటిని అడిగితివి, అట్టి బుద్ధి నీకు తగినదిగా ఉన్నది. అన్నీ నీకు తెలుసు రాజా, అయినప్పటికీ మళ్ళీ అడుగుతున్నావు. ఏదో తెలిస్తే ఎందుకంటే మళ్ళీ తెలిస్తే ఎందుకంటే మళ్ళీ ఇవ్వ చెప్తారు సమాధానం.
తెలిసినా ఇంకా తెలుసుకోవాలని భక్తులు,
తెలిసినా
భక్తుల నుంచి ఇంకా తెలుసుకునే చాలా ఉంటుంది అనేది వినయం ఉంటుంది.
భక్తుల నుంచి వింటే ఇంకా చాలా దాంట్లో రసం బయటపడుతుంది, ఇంకా తెలిసినప్పటికీ ఇంకా ఏం సమాధానం.
భవిష్యత్తులో ఎంతో మంది ఉంటారు తెలియని వాళ్ళు, వాళ్ళు
భవిష్యత్తులో రాబోయేటువంటి తరాల వాళ్ళు ఈ విధంగా ఇద్దరు గొప్ప సాధువుల మధ్య సంభాషణ జరిగిందని చర్చించుకుని వాళ్ళు కూడా ఉద్ధరించబడతారు. ఇంకా వినేటప్పుడు చాలా అనుకోవతో వింటుంటాడు, అంతేకాదు ఇంకా
ఇదైతే కృష్ణ సంబంధంతో చర్చ జరుగుతుంది. ఎంత పాతదైనప్పటికీ కొత్త కొత్త రుచిని కలిగేసి ఉంటుంది కాబట్టి దానికోసం చర్చ
చేస్తారు. ఓకే, ఇది కూడా కృష్ణ కథ నవనవాయమానం కాబట్టి మళ్ళీ మళ్ళీ చర్చించుకుంటుంటే ఇంకా ఇంకా చర్చించుకోవాలనిపిస్తుంటుంది. ఇది ఇది కూడా ఇది ఇంకొక కారణం ముఖ్యమైనది. ఎంత ఎక్కువ కృష్ణ కథ చర్చ జరుగుతూ ఉంటుందో, కృష్ణనామం ఉచ్చారణ జరుగుతూ ఉంటుందో, అంత ఎక్కువగా చుట్టూ ఉన్నటువంటి జీవులన్నీ కూడా వాటి బంధం నుంచి క్రమక్రమంగా బయటపడుతుంటాయి. క్రమక్రమంగా కాదు, చాలా త్వరగా బయటపడతాయి. భక్తి చేసేటువంటి ఇది మానవ శరీరమే కాదు, ఇతర శరీరాల్లో ఉన్నటువంటి జీవులకు కూడా ఆ జీవి ఎన్నో ఎన్నో శరీరాలు మార్చి మానవ శరీరానికి రావాల్సి ఉన్నది. చాలా దాని చాలా వాటిని అధిగమించేసి మానవ శరీరానికి వస్తుంది త్వరగా, భక్తి చేసుకునే అవకాశం కలుగుతుంది. అందుగురించి కృష్ణ కథ, కృష్ణనామము, కృష్ణ కథ చర్చ జరుగుతూ ఉండాలి. లోకహితం, మొత్తం వాతావరణం పరిశుద్ధమవుతుంది, వాతావరణం శుద్ధమవుతుంది. ఈ చైతన్యానికి సంబంధించింది ఇది మొత్తం. మీరు ఎక్కడైనా చూడండి, మీకు అనుభవం ఉండనే ఉంటుంది. మనం వెళ్ళి ఉంటాం ఎక్కడైనా జాతరలు తిరుణాలు వెళ్ళి ఉంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులంతా అంత తమగుణ కోరికలతో ప్రదర్శన చేస్తుంటారు అక్కడ. అలాగే వాళ్ళతో మాట్లాడుకున్నా కూడా అక్కడ ఇక్కడికి ఎందుకు వచ్చామా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాము ఎక్కడి నుంచి అనిపించే విధంగా ఉంటుంది. చైతన్యం, ఒకసారి అక్కడికి వెళ్ళాం కదా, అదేంటి శనివారం శనివారం సాతీకి వస్తారు. మనం ఎవరితో మాట్లాడలేదు, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా ఇక్కడి నుంచి అనిపించే విధంగా చైతన్యము అంత. ఇది మాట్లాడకుండా ఉంటేనే వాళ్ళు కోరికలు వెలిబుచ్చేట్టుగా అవకాశం ఉంటే అక్కడ ఒక్కొక్కరు వచ్చి ఓకే నరసింహస్వామి ఉంటాడు మీ కోరికలన్నీ చెప్పండి ఇక్కడ అంటే ఎలా ఉంటుంది అక్కడ, మన చెవులు పగిలిపోతాయి క్షణంలో.
వాళ్ళు అడిగిన తర్వాత ఆడిన బోట్లే పెట్టింటే మీరు రెండు అయినా వాళ్ళు ఇస్తారు.
అంటే చెప్తున్న చైతన్యము ప్రభావం అటువంటిది. ఇద్దరు భక్తులు ఇక్కడ చూడు, ప్రతిమహారాజు భగవంతుని అవతారం, చాలా గొప్ప వ్యక్తి సనత్ కుమార, ఈయన భగవంతుడి అవతారమే. ఈ అవతారం జ్ఞాన జ్ఞానావతారం. సో ఇద్దరు ఇద్దరు మహాన్ సాధారణ వ్యక్తులు కాదు ఇద్దరు. ఇటువంటి వ్యక్తుల మధ్య చర్చ జరుగుతుందంటే ఎంత లాభదాయకమై ఉంటుంది, వాతావరణం ఎంత పరిశుద్ధమవుతుంది. అదొకటి. ఇంకొకటి తెలిసినా కూడా ఎందుకు అడుగుతారంటే, ఇప్పుడు ఎవరు చెప్పారు కదా వినయం అని, ఎంత ఎక్కువ తెలుసుంటుందో అంత అంత ఎక్కువగా నాకేమి తెలియదు అనేది హృదయపూర్వకంగా వాళ్ళ హృదయంలో పదిలంగా ఉంటుంది. ఆరంభ స్థితిలో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళకు కొంచెం తెలిసిన వెంటనే ఏమనిపిస్తుంది, ఈ పృథుమారాజు నేను చదివేశాను వచ్చినాకు అది, కానీ ఉన్నత స్థాయిలో ఉత్తమ స్థాయిలో ఉన్న భక్తులు కృష్ణ కథ చెప్తున్నారు, ఇప్పుడు ఏం చెప్తారో, ఇప్పుడు ఎలా వివరిస్తారో, ఇంకా ఇంకా కొత్త నవనవయమానం, ఇంకా కొత్తగా ఉంటుంది, ఇంకా రుచిగా ఉంటుంది, ఇంకా వినాలి ఇంకా వినాలి అన్నట్టు. నాకు తెలుసు అనేది రాదు, అది ఆ కారణం కూడా ఉంది. తెలిసినప్పటికీ ఎందుకు అడుగుతారు. ఇప్పుడు యుధిష్ఠిరు మహారాజు నారదమునిని అడుగుతారు, మా లాంటి గృహస్థులు మాయలో ఉన్నారు ఎలా బయటపడతారు. యుధిష్ఠిరు మహారాజు మాయలో ఉన్నారా, ఆయనకు తెలియదా ఎలా బయటపడి. సాక్షాత్ శ్రీకృష్ణుడే వాళ్ళ ఇంట్లో రోజు తింటున్నాడు, కూర్చుంటున్నాడు, వాళ్ళతో కలిసి స్నేహం చేస్తున్నాడు. అటువంటి ఆయన వచ్చి నారదమునిని అడగడం, నారదమని చెప్తారు రాజా నీకు తెలియదు అన్నీ తెలుసు, కానీ ఇలాంటి సాధు పురుషులు ఇలాంటి ప్రశ్నలే వేస్తారు, ఎందుకంటే మీలాంటి సాధు పురుషులు నాకేమీ తెలీదు, నేను దిగజారిపోయినాను, మాయలో ఇరుక్కుపోయినానని మీకు మీరు అనుకుంటుంటారు, అందుగురించి ఇటువంటి ప్రశ్నలు వేస్తారు, ఇదేమీ వింత ఏం కాదు, మీ యొక్క వినయం ఏది. అయినా కూడా నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి కృష్ణుడి గురించి మాట్లాడడానికి పవిత్రమయ్యే అవకాశం ఇచ్చారు కాబట్టి నేను మాట్లాడతాను, ఇది ఉంటుంది చెప్పే వాళ్ళకి. కపిల భగవాన్ దాంట్లో కూడా చూడొచ్చు, అమ్మ అడిగిందని చెప్పి చాలా ఆనందంతో నవ్వుతూ చెప్తున్నాడు. నవ్వుతూ చెప్పడం అంటే ఏంటి, అక్కడ నాకు ఒక అవకాశం ఇచ్చావు భగవంతుడి గురించి మాట్లాడడానికి, జీవులకు శ్రేయస్సు కలిగించేటువంటి వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చావు నాకు. శ్రీ కృష్ణదాస్ కవిరాజ గోస్వామి కూడా నన్ను నేను పవిత్రం చేసుకోవడానికి గ్రంథం రాస్తున్నాను అని రాశారు, నాకు తెలుసు అని రాస్తున్నాను అని రాయలేదు. కాబట్టి ఇక్కడేమి, ఎప్పుడైతే భక్తుల మధ్య చర్చ జరుగుతుందో అది సర్వ మానవాళికి కాదు సర్వ ప్రాణికి కూడా అత్యంత ప్రయోజనకరమై ఉంటుంది. ఇది ఒకటి గుర్తొస్తుంది, ప్రభుపాద ఒకసారి మానవ సేవ మాధవ సేవ అని చాలా వాదించారు. మానవ సేవ మాధవ సేవ అన్నావు సరే, అంటే మానవుడికి సేవ చేస్తే మాధవ సేవ, ప్రభుపాద ఏం చేశారు సేవకి, ఓకే మాధవుడికి సేవ చేస్తే మానవ సేవ కదా, ఇదెందుకు ఒప్పుకోరు మీరు? ఇప్పుడు మీ వాక్యంలోనే ఉంది మానవ సేవ చేస్తే మాధవుడి సేవ చేసినట్టే, ఓకే మేము మాధవుడికి సేవ చేస్తున్నాము మానవ సేవ కదా, అంతే కత్తర్లో పెట్టినట్టు. ఇదే ఇంకేం మాట్లాడతారు ఇక్కడప్పుడు కూడా, ఏదైంది మాధవుడి సేవగా సర్వప్రాణి సేవ, ఎంత కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు అది, అదేనా అదేనా వాక్యం, మాధవుడి సేవగా సర్వప్రాణి సేవ, ఏ కొంచెం మార్పు అంతే, ముందు ఆ వాక్యం వెనుక నుంచి చెప్పాడు అంతే. మానవ సేవే మాధవ సేవ అనేదాన్ని సర్వప్రాణి సేవ మాధవ సేవ అనేది మాధవ అనే వాక్యం ముందు ఆ పదం ముందు తీసుకు, మాధవ సేవగా సర్వప్రాణి సేవ, మాధవ సేవగా మానవ సేవ, మానవ బదులు సర్వప్రాణి పెట్టాడు. చూడు ఎలా అయిందో పరిస్థితి, తండోపతండాలు అటువంటి వాళ్ళ వెనకబడతారు. దీని భావం ఇక్కడేమి, సరే ఈ 19వ శ్లోకం చూడండి, సంగమకలు సాధూనాం సంగమకలు సాధూనాం ఉభయేషాం చ సమ్మతః ఉభయేషాం చ సమ్మతః ఇత్ సంభాషణ సంప్రశ్నః సంభాషణ సంప్రశ్నః సర్వేషాం వితనోతిషం సర్వేషాం వితనోతిషం సంగమకలు సాధూనాం సంగమకలు సాధూనాం ఉభయేషాం చ సమ్మతః యత్ సంభాషణ సంప్రశ్న సర్వేషాం వితనోతిషం సంగమకలు సాధూనాం ఉభయేషాం చ సమ్మతః యత్ సంభాషణ సంప్రశ్న సర్వేషాం వితనోతిషం.
సంగమ కలు సాధూనాం
సంగమ కలు సాధూనాం
ఉభయేషాం చ సమ్మత
ఉభయేషాం చ సమ్మత
సంభాషణ సంప్రశ్న
సంభాషణ సంప్రశ్న
సర్వేషాం వితనోతిశం
సర్వేషాం వితనోతిశం
సంగమ కలు సాధూనాం
సంభాషణ సంప్రశ్న
సంభాషణ సంప్రశ్న
సంభాషణ సంప్రశ్న
సర్వేషాం వితనోతిశం
సర్వేషాం వితనోతిశం సంభాషణ సంప్రశ్న సర్వేషాం వితనోతిశం
చెప్పండి ప్రతిపదార్థం భావం భాష్యం శిల ప్రభుపాద ద్వారా సంగమా సాంగత్యము ఖలు నిక్కముగా సాధూనాం భక్తుల యొక్క ఉభయేషాం ఉభయులకు చ కూడా సమ్మత సమ్మతము యత్ ఏదైతే సంభాషణ
సంభాషణ
చర్చ
చర్చ
సంప్రశ్న
సంప్రశ్న
ప్రశ్నోత్తరములు సర్వేషాం
సర్వేషాం
ఎల్లరి
ఎల్లరి
వితనోతి
వితనోతి
విస్తరింపజేయును
విస్తరింపజేయును
శం
శం
నిజమైన సుఖమును
నిజమైన సుఖమును
భక్తులు సమావేశమైనప్పుడు వారి చర్చలు ప్రశ్నోత్తరములు వక్తకు మరియు శ్రోతలకు సమ్మతములగును ఆ విధముగా అట్టి సమావేశం అందరి నిజమైన సౌఖ్యమునకు లాభదాయకం కాగలదు. ఎవరు సమావేశమైనప్పుడు భక్తులు సమావేశమైనప్పుడు ఏం చేస్తారు? ఇద్దరు కలిస్తే ఖచ్చితంగా చర్చ అయితే చేస్తారు. ఇద్దరు వ్యాపారస్తులు కలిస్తే వ్యాపారం గురించి, ఇద్దరు విద్యార్థులు కలిస్తే చదువు గురించి చర్చిస్తారు, అలాగే ఇద్దరు భక్తులు కలిస్తే ఏం చర్చిస్తారు. కాబట్టి భక్తులు సమావేశమైనప్పుడు వారి చర్చలు, చర్చల్లో ప్రశ్నలు సమాధానాలు ఉంటాయో ఉండవు? ఖచ్చితంగా ఉంటాయి. ప్రశ్నలు సమాధానం లేకుండా చర్చ ఉండదు. కాబట్టి భక్తులు సమావేశమైనప్పుడు చర్చలు ప్రశ్నోత్తరములు ఎవరెవరికి లాభం కలిగిస్తాయంటున్నారు? వక్తకు. వక్త అంటే ఎవరు? చెప్పే వ్యక్తి. శ్రోత అంటే ఇరు వర్గాలకి ప్రయోజనం. అందుగురించే గొప్ప గొప్ప భక్తులు, ఉత్తమాధికారి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా భగవంతుడి గురించి చెప్పడానికి అవకాశం వచ్చినప్పుడు చాలా ఒవ్విళ్ళు ఉడతారు చెప్పడానికి. మాకు తెలుసు కాబట్టి చెప్తామని ఉండరు వాళ్ళకి. కృష్ణుని గురించి మాట్లాడే ఒక అవకాశం కలిగింది నాకు అనేసి. ఇప్పుడు చూడు, యమధర్మరాజును యమభట్టులు అడిగారు, అయ్యా ఈ విధంగా నలుగురు వచ్చి ఆపారు మమ్మల్ని, ముగ్గురు నలుగురు నా వాళ్ళు నారాయణ నారాయణ అంటున్నారు మాటి మాటికి, వాళ్ళ గురించి ఏదైనా చెప్పు అంటూనే యమధర్మరాజు చాలా ఆనందం వేసింది. అరే నారాయణ గురించి చెప్పే అవకాశం కలిగించారు నాకు అని చెప్పి వాళ్ళని ఎంత ప్రశంసించారు. పుత్రులారా నాయనలారా అని సంబోధిస్తున్నారు వాళ్ళు నాకు, అవకాశం ఇచ్చారు నాకు. అట్టి సమావేశము అందరి నిజమైన సుఖమునకు. అందరి నిజమైన సుఖం అంటే ఎవరెవరైతే వింటున్నారో, ఎవరైతే చెప్తున్నారో వింటున్నారో అందరికీ. ఇటువంటిది ప్రథమ స్కంధంలో వస్తుంది. మూడు వర్గాలుగా అక్కడ విభజించారు. మొదటిది వక్తారం, ఎవరైతే వక్త ఉన్నారో. రెండవది పృచ్ఛకం, ప్రశ్నించిన వ్యక్తి. మూడు శ్రోత. మూడు వర్గాలు. కృష్ణ కథ, ఇక కృష్ణుడి పాదముల నుంచి వచ్చినటువంటి గంగ ముల్లోకాలను ఎలా పవిత్రం చేస్తుందో, కృష్ణ కథ అనేటువంటి గంగ కూడా మూడు వర్గాల వారిని పవిత్రం చేస్తుందని చెప్పారు. ప్రశ్నించే వ్యక్తిని, చెప్తున్న వ్యక్తి, వింటున్న వాళ్ళు. అది ఇక్కడ రెండు వర్గాలు చేశారే ఇందులో. ఇక్కడ వక్త సారి ప్రశ్న వేసిన వ్యక్తి కూడా శ్రోతలో ఉన్నాడు ఇక్కడ. మరి అక్కడ ఎందుకు చెప్పారు ఆ విధంగా, మూడు ఎందుకు విడగొట్టారు అక్కడ అంటే, భవిష్యత్తులో రాబోయేటువంటి శ్రోతలు కూడా, ఇక్కడ కూడా భవిష్యత్తులో రాబోయే వాళ్ళు కూడా ఉన్నారు శ్రోతలు. అంటే ప్రశ్న వేసిన వ్యక్తి ఖచ్చితంగా వింటూ ఉంటాడు ఏం సమాధానం వస్తుందా అని. అంతేకాకుండా వీళ్ళిద్దరి మధ్య ఏదో చర్చ జరుగుతుందని ఇతరులు వినేవాళ్ళు ఉంటారు. సాధారణ జనులు కావచ్చు, వేరే భక్తులు కూడా కావచ్చు, వాళ్ళు కూడా శ్రోతల్లో ఉండిపోతారు. భాష్యం చూడండి, భక్తుల నడుమ జరిగే సంభాషణను చర్చను వినుటయే కృష్ణ కథను తెలుసుకునుటకు ఏకైక మార్గము. ఏకైక మార్గం అంటే మళ్ళీ చదువుతాను చూడండి, ఇది భక్తుల మధ్య జరిగే సంభాషణను చర్చను వినుటయే కృష్ణ కథను తెలుసుకొనుటకు లేదా అర్థం చేసుకున్నటకు ఉన్నటువంటి ఒకే ఒక మార్గము.
భక్తుల సాంగత్యంలోనే కృష్ణ కథను తెలుసుకో,
వేరే మార్గం లేదు. ఉదాహరణకు భగవద్గీత చిరకాలం నుండి ప్రపంచమంతటను విశేషంగా పాశ్చాత్య దేశంలో ప్రసిద్ధి చెంది ఉన్నది. కానీ ఆ కథా విషయం భక్తులచే చర్చించబడనందున ఎట్టి ప్రభావము కనిపించలేదు. మా కృష్ణ చైతన్య ఉద్యమము ప్రారంభించక ముందు పాశ్చాత్య దేశమున ఒక్కరు కూడా కృష్ణ భక్తులు కాలేదు. ఇది చాలా గమనించదగిన విషయం. ప్రభుపాల వారు వెళ్ళకముందే భగవద్గీత అనే పదము అన్ని ప్రదేశాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని దేశాల్లో ఉంది. కానీ హై ఇంగ్లీష్లో, ఇతర భాషల్లో కూడా ఉండొచ్చేమో, ప్రపంచ భాషల్లో ప్రధానమైన ఇంగ్లీషు. అప్పటికీ 600 పైన ప్రచురణలు ఉన్నాయి ప్రభుపాల వారు వెళ్ళకముందు, వాటిల్లో ఆంగ్లం చాలా ఉండొచ్చు. అయితే ఒక్కరు కూడా కృష్ణ భక్తులు కాలేదండి, ఒక్కరు కూడా. 1893 భగవద్గీత పట్టుకొని వెళ్ళాడు మహా మూర్ఖాగ్రేసరా, భగవద్గీత పట్టుకొని వెళ్ళాడు. ఒక్కడన్నా భక్తులు అయ్యాడా? లేదు, చప్పట్లు తెరుచుకున్నాడంట. 2 నిమిషాలు చప్పట్లు తెరుచుకున్నాడు అదే చెప్తారు, కానీ చప్పట్ల తర్వాత ఏమైందని చెప్పబడిపోయినా అది చెప్పరు. బాగా చప్పట్లు కొట్టించుకున్నాడు, చప్పట్లు అరే కొట్టించుకున్న తర్వాత ఏమైంది? దీపం మారిపోయింది. సంభాషణకు రాదు అది, అడిగి చూడండి కావాలండి ఈసారి ఎవరైనా కలిస్తే ఏమైంది తర్వాత అంటే దీపం మారిపోయింది. దీపం మారిపోయిన తర్వాత ఏం కనిపిస్తుంది?
దీపం మారిపోయింది,
పతనం అయ్యాడు. కానీ అదే భగవద్గీతను యథాతథంగా గురు శిష్య పరంపరలో వసగినప్పుడు దాని ప్రభావం వెంటనే కనిపించింది. ప్రతిమారాజు తమను కలుసుకొనుట ఆ రాజులకే కాక తమకు కూడా లాభదాయకమయ్యనని సనకాదులలో ఒకరైన సనత్కుమార్ పలికెను. దేవదేవుని గురించి నారదముని బ్రహ్మను ప్రశ్నించినప్పుడు ఈ విషయమును గురించి పలుకుటకు తనకు అవకాశం వసగినందులకు బ్రహ్మదేవుడు అతనికి కృతజ్ఞతలు తెలుపుకొనెను. అనగా భగవంతుని గురించి లేదా జీవిత చరమ లక్ష్యమును గురించి ఒక సాధు మహాత్మ ఇంకొక సాధు మహాత్మను అడిగే ప్రశ్నలు సమస్తమును ఆధ్యాత్మికముగా మార్చివేయను. అట్టి చర్చల లాభమును పొందేవాడు ఇహపరములలో లాభమును పొందును. ఇక్కడేమి మొట్టమొదటి పేరాగ్రాఫ్లో ఏం చెప్తున్నారు ప్రభుపాద భక్తులు? భక్తుల సాంగత్యంలోనే కృష్ణ కథ అర్థమవుతుంది అని దానికి ప్రభుపాద స్వీయ ఉదాహరణ ఇచ్చారు. నేను వెళ్ళాను, నేను వెళ్ళకముందు చాలామంది భగవద్గీత గురించి విన్నారు, చదివారు, కానీ గురు శిష్య పరంపరలో వచ్చిన నేను వెళ్ళడం వల్ల అక్కడ వెంటనే భక్తులు తయారయ్యారు. తర్వాత ఏం చెప్తున్నారు ఇక్కడ, సనత్ కుమార్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజా, నువ్వు అడిగిన ప్రశ్న నీకే కాదు నాకు కూడా, అందుగురించి ఉభయ అనే పదం వాడారు ఈ శ్లోకంలో. ఉభయులకు ఇద్దరికి దానికి ఒక దృష్టాంతం ఏమి ఇచ్చారు ప్రభుపాద ఇక్కడ, నారదముని ఒకసారి బ్రహ్మదేవుడిని అడిగితే నారాయణుడి గురించి చెప్పమని బ్రహ్మదేవుడు కూడా ఆ విధంగానే సంతోషం వ్యక్తం చేశాడు. నారాయణుడి గురించి అడిగావా, ఎంత మంచి అవకాశం ఇచ్చావు నాకు అని. తర్వాత ఇట్టి చర్చలో లాభమును పొందేవాడు ఇహపరములలో లాభమును పొందును. ఇది ఈ వాక్యం చూడండి, ఇద్దరు సాధువులకు మధ్య జరిగే చర్చ ఎవరైతే వింటారో వాళ్ళకు ఇహపర సుఖములు రెండు లభిస్తాయండి. ఇహసుఖము అంటే పరసుఖం అంటే ఏంటి? ఓకే, భౌతిక ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న సుఖం, ఇహపర సుఖము. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే భౌతికంగాను ఆధ్యాత్మికంగాను రెండు విధాలు. భౌతికంగా అంటే శరీరం,
శరీరం ఉన్నప్పుడు శరీరం లేనప్పుడు,
శరీరంలో ఉండగా కూడా శరీరం ఏంది? దుఃఖ నిలయం. అయినప్పటికీ ఇద్దరు సాధువుల మధ్య జరిగిన కృష్ణ కథా చర్చను ఆలకించినప్పుడు నీ శరీర లోపల మార్పులు వస్తాయి. శరీరం మారిపోతుంది. ఈ భౌతిక ప్రకృతికి తట్టుకునే విధంగా దాని రెసిస్టెన్స్ పవర్ అంటారు, ఇమ్యూనిటీ పవర్, రెసిస్టెన్స్. భౌతిక ప్రకృతి ఎప్పుడు దుర్గాదేవి ఏం చేస్తుంటుంది, శరీరాన్ని మీద మూడు శూలం పెట్టి కూర్చుతూ ఉంటుంది. మూడు రకాల క్లేశాలు, ప్రకృతి నియమం అది. కానీ ఎవరైతే కృష్ణ కథను బాగా ఆలకిస్తుంటారో వాళ్ళ శరీరం మీద అంత ప్రభావం ఉండదు. ఒకవేళ శరీరం దానికి గురి అవుతున్నప్పటికీ కూడా వాస్తవానికి అంత ప్రభావం ఉండదు కూడా, మిగతా వాళ్ళకు ప్రభావం ఉంటుంది, అంత ఉండదు. ఒకవేళ అంత ఉంటుంది ఉన్నా కూడా అది వాళ్ళ మీద ప్రభావం చూపించదు. కాబట్టి వాళ్ళకి శరీరం దుఃఖ నిలయం అనేది వాళ్ళకు అసలు స్పృహే ఉండదు. కాబట్టి ఎంత వీలైతే అంత ఆ శరీరాన్ని చెడ్డపేరం యొక్క ఉన్నత లాభం గురించి ఆలోచిస్తుంటారు. కాబట్టి ఇక్కడేమి, భక్తిలోకి వచ్చిన తర్వాత అయ్యో మాకు ఆహారం దొరకలేదు, మాకు వస్త్రం దొరకలేదు, ఉండడానికి నీడ లేదు అని ఒక్క భక్తుడు కూడా అనలేదు ఇంతవరకు. సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నారు, అదే సమయంలో ఆధ్యాత్మిక సంపత్తి రెండు సంపాదిస్తున్నారు. కాబట్టి ఆత్మ ప్రసీదతి, కృష్ణ కథ ఏం చేస్తుంది, ఆత్మని సంతృప్తిపరుస్తుంది. ఆత్మ అంటే ఇక్కడ శరీరాన్ని కూడా కొన్నిసార్లు ఆత్మ అంటారు. ఇప్పుడు శరీర సంతృప్తిగా లేదా ప్రసాదం స్వీకరించడం లేదు, సంతృప్తిగా లేదు, సంతృప్తి ఎక్కువైపోయి ఈ తృప్తి వచ్చినారు. అంత సులభంగా చూడొచ్చు మీరు, జపం చేస్తూ అదే శ్రీల ప్రభుపాదను అనుసరిస్తున్నటువంటి భక్తులు సాధారణ జనం మధ్యలో ఉన్నప్పుడు మీరు కొంత దూరం నుంచి గమనించండి, వీళ్ళ ముఖంలో ఎంత, వీళ్ళ ముఖం చూడండి, వాళ్ళ ముఖం చూడండి, మీకు అప్పుడే అర్థమైపోతుంది. వీళ్ళు చాలా ఏది శరీరకంగా చూసినా కూడా వీళ్ళ శరీరంలో తేజస్సు ఉంటుంది, ఆహ్లాదకరం, ప్రసన్నత. తర్వాత ఇంకా దిగజారి ఇంకా తక్కువ వచ్చి చెప్పాలంటే ఆ భౌతికమైన వాళ్ళకు ఆసుపత్రికి ఎంత ఖర్చు అవుతుందో నెలకు, దాంతో పోలిస్తే భక్తుడి ఖర్చు దాదాపు శూన్యం అని చెప్పచ్చు ఆసుపత్రికి. అంటే ఆహారం ఎక్కువ తినడం వల్ల, నానా రకాలు తినడం వల్ల వచ్చే రోగాలు, సమస్యలు, వాటికి ఏ కోణంలో చూసినా కూడా భక్తి ఇక్కడేమన్నా ఇహ పర రెండు, భౌతికము ఆధ్యాత్మికం రెండు విధాల లాభమే. భక్తుడు కోరుకోడు భౌతికం లాభం, కానీ సైడ్ బెనిఫిట్ అది. కారు కొంటే స్టెఫ్నీ ఇస్తారు దాంతోపాటు, అని స్టెఫ్నీ కోసం కారు కొన్నారు కదా, కొంటారా? అట్లా భక్తుడు ఆశించాడు కానీ వస్తాయి భక్తుడికి. వ్యాపారములలో లాభం పొందును. ఉభయేషాం అనే పదమును పలు విధములుగా వివరించవచ్చు. ఇక్కడ ఉభయ అంటే ఏమి, దానికి ఇంకా కొంచెం వివరణ ఇవ్వచ్చు. సాధారణముగా మనుషులు లౌకికులు ఆధ్యాత్మికుల నుంచి రెండు తరగతులుగా ఉందరు. ఇక్కడ ఉభయ అంటే సనత్ కుమార్ ప్రయోగించిన పదం ఏంటి, రాజా నీకు ఉపయోగమే నాకు ఉపయోగం. శ్రీల ప్రభుపాద ఇంకొక వివరణ ఏమిస్తున్నారంటే ఉభయ అంటే ఆధ్యాత్మికమైన వాళ్ళు, భౌతికమైన వాళ్ళు, ఇరువురికి లాభదాయకం. ఇప్పుడు భవిష్యత్తులో ఎవరైతే వినబోతున్నారో వీళ్ళిద్దరి మధ్య సంభాషణ, భౌతికమైన వాళ్ళు విన్నాడు అనుకో, వాళ్ళు కూడా భక్తులు అవుతారు. కాబట్టి ప్రయోజనం ఉంది. ఇప్పుడు రెండు రకాల మానవులు, ఆధ్యాత్మికం, భౌతికం. ఇది ఎప్పుడో వేల కోట్ల సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంభాషణ ఉంది అని భౌతికమైన వాళ్ళు ఇప్పుడు చదువుతున్నారు, చదివి భక్తులు అవుతారు. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మికం భక్తులు చదివి ఇంకా ఎక్కువ సంతృప్తి చెందుతారు, భక్తులు కాని వాళ్ళు చదివి భక్తులు అవుతారు. ఇరు వర్గాల వారికి ప్రయోజనం. భక్తులు చేసే చర్చల ద్వారా లౌకికుడు అంటే భౌతికమైన వ్యక్తి తర్వాత ఆధ్యాత్మిక వ్యక్తి ఇరువురును లాభపడుదురు. భక్తులతో సాంగత్యం ద్వారా భౌతిక వ్యక్తి యొక్క జీవితం క్రమబద్ధమై మన జీవితాల్లో చూడొచ్చు. ఇస్కాలకు రాకముందు ఎప్పుడు తినేది తెలియదు, ఎప్పుడు నిద్రించేది తెలియదు, ఎప్పుడు స్నానం చేసేది తెలియదు. ఇస్కాలకు వచ్చిన తర్వాత ఎన్ని గంటలకు స్నానం చేస్తున్నావు, నీ బట్టలు ఇస్కానికి రాకముందు నీ బట్టలు ఉతికినా వేసుకున్నావా ఉతకనే వేసుకున్నావా కూడా తెలియదు. 3 రోజులు 5 రోజులు వారం రోజులు కూడా వేసుకునేది, స్నానం అంటే తెలియదు. శుచి శుభ్రత ఒక క్రమ పద్ధతి లేదు జీవితం. ఇప్పుడు అంత క్రమబద్ధమై అతడు భక్తునిగా నగుటకు లేదా జీవుని నిజస్థితిని అర్థం చేసుకునేటకు చేసుకొని ప్రస్తుత జీవితమును జయప్రదం చేసుకునేటకు అవకాశం వృద్ధి కాగలదు. ఏంటి, భక్తుల సాంగత్యం పొందితే నీ జీవితం క్రమబద్ధమవుతుంది, అస్తవ్యస్తంగా ఉండదు నీ జీవితం, ఒక పద్ధతిగా జీవిస్తుంటావు. తర్వాత మానవ జీవిత లక్ష్యాన్ని అర్థం చేసుకునే దిశలో ప్రయాణం చేస్తావు. కాబట్టి మనకి ప్రభుపాద ఏమిచ్చారు, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. సంఘంలో ఇక్కడ శ్లోకంలో కూడా మొదటి పదం అదే సంగమ. సంగమం అంటే
కలవడం,
సాంగత్యం. త్రివేణి సంగమం అంటారు. త్రివేణి సంగమం అంటే గంగా యమున త్రివేణి సంగమం, సాంగత్యం. ఇంకా సరళమైన భాషలో చెప్పాలంటే సంఘం, యూనియన్, ఆటో డ్రైవర్స్ యూనియన్, వస్త్ర వ్యాపారస్తుల యూనియన్, బియ్యం వ్యాపారస్తుల యూనియన్, అన్ని యూనియన్ సంఘాలు పెడతారు. సంఘం పెట్టినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఏదైతే వ్యాపారం చేయాలనుకుంటున్నారో అది చాలా ఒంటరిగా అభివృద్ధి సాధించేదానికంటే అందరు కలిసి నిర్ణయాలు తీసుకోవడము, కలిసి చర్చించినప్పుడు వాళ్ళ వ్యాపారం చాలా దృఢంగా ముందుకు వెళ్తారు. ఇప్పుడు వస్త్ర వ్యాపారస్తులే ఉన్నారు, ప్రొద్దుటూరులో ఉన్న వాళ్ళందరూ ఒక సమాఖ్యగా ఏర్పడతారు. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా లేదా వ్యాపారంలో ఇంకా ముందుకెళ్ళడానికి ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కూడా అందరు కలుస్తారు. కలిసి నిర్ణయం తీసుకున్నప్పుడు అది దానికి చాలా బలం ఉంటుంది. అదేవిధంగా భక్తుల సంఘం కూడా అవసరం. వాస్తవానికి మిగతా సంఘాలు ఉన్నా లేకున్నా ఈ సంఘం అయితే అవసరం. ఏ సంఘం, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. మిగతా సంఘాలు ఒకవేళ ఎంత రిజిస్టర్ ఆఫీసులో వెళ్ళి రిజిస్టర్డ్ నెంబర్ తీసుకున్నా కూడా రిజిస్టర్ నెంబర్ పోతుంది ఒకరోజు. ఆ రిజిస్టర్ చేసుకున్న మెంబర్లు ఉండరు, సభ్యులు ఉండరు, ఆ రిజిస్టర్ ఆఫీస్ ఉండదు, అటు రిజిస్టర్ చేసిన అతను ఉండడు, సంతకం పెట్టిన అతను ఉండడు, ఆ నెంబర్ ఉండదు. కానీ దీంట్లో అంతర్జాతీయ ఈ సంఘంలో సభ్యత్వం తీసుకుంటే నీ పేరు శాశ్వతంగా ఉంటుంది, నిన్ను చేర్చినవాడు శాశ్వతంగా ఉంటాడు, అందులో నువ్వు శాశ్వతంగా ఉంటావు. అంటే నీకు ఎవరైతే మార్గదర్శకత్వం వాళ్ళు ఉంటారు, నువ్వు ఉంటావు, ఎప్పటికీ కలిసే ఉంటారు. ఇది నిజమైన సంఘం. అది పేరుకి మాత్రమే సంగమం. అది మళ్ళీ విడిపోతారు. ఇక్కడేమో రెండు చెప్పారు ప్రయోజనాలు. క్రమక్రమంగా జీవితం క్రమబద్ధం అవుతుంది, అదే సమయంలో బద్ధ జీవన స్థితి నుంచి బయటపడేదానికి, జీవితాన్ని జయప్రదం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఈ కారణం వల్లనే భక్తుని సాంగత్యం భౌతికమైన వ్యక్తికి లాభదాయకమైంది. అతడు ఈ అవకాశంను వినియోగించుకున్నప్పుడు తదుపరి జన్మమున నిజముగా మానవ జన్మనే పొందగలడు, లేదా ఇదే జన్మలో పూర్తిగా ముక్తుడై భగవద్ధామమును చేరగలడు. రెండు చెప్తున్నారు. ఒకవేళ అతను పూర్తిగా భక్తి చేయలేకపోతే కేవలం సాధు సాంగత్యం లవమాత్ర సర్వసిద్ధి. సర్వసిద్ధి అంటే ఏంటి, సిద్ధి, ఆనందమయ అభ్యాస. జీవుడికి ఏం కావాలి, ఆనందం కావాలి. ఆనందం వెంటనే అర్థమైపోతుంది, భక్తులతో కలిస్తే ఆనందం అర్థమవుతుంది. అంతవరకు ఆనందం అనుకుంటుంటారు ఆహారము నిద్ర వీటిల్లో ఆనందం అని. అది పాశవికం అంటే పశువులు చేసేటువంటి కార్యాలు, అది ఆనందం కాదు. అది ఎప్పుడైతే భక్తులతో కలుస్తావో రెండు ప్రయోజనాలు. ఇదే జన్మలో భగవద్ధామం వెళ్ళే అవకాశం ఉంది. రెండవది, ఒకవేళ అంత పూర్తి స్థాయిలో చేయలేకపోయినా మరుసటి జన్మ మళ్ళీ తప్పకుండా. అదేం శ్లోకం భగవద్గీతలో, శుచినాం శ్రీమతాంబే యోగభ్రష్ట అభిజ. యోగభ్రష్ట అంటే ఆధ్యాత్మిక మార్గాన్ని స్వీకరించాడు కానీ పూర్తిగా సాధించలేకపోయాడు, ఏదో కారణాల వల్ల వైదొలిగాడు, సాధించలేకపోయాడు. అటువంటి వ్యక్తికి నష్టం ఏం లేదు అర్జున. తర్వాత శుచినాం శ్రీమతాం గేహే, మంచి సంపన్నుల కుటుంబంలో లేదా బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు, మళ్ళీ అక్కడ అతనేది కొనసాగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ రెండింటిలో ఏది కావాలి మనకి? ఏమా ఈ జన్మలోని పూర్తిగా ముక్తుడే, భగవద్ధామము నేను చేరగలరు. శ్రీ భక్తి సిద్ధాంత మహారాజు చెప్పారని ప్రభుపాద ఒకటి చెప్పారు ఈ వాక్యం. మా గురు మహారాజు చెప్పారు, ఇదే జన్మలో కృష్ణ చైతన్య అభ్యాసం సంపూర్ణంగా చేయండి, మళ్ళీ ఇక్కడికి రాకూడదు మీరు. కాబట్టి నేను కూడా చెప్తున్నాను, మా గురు మహారాజు చెప్పింది, మీరు ఈ కృష్ణ చైతన్యాన్ని పూర్తిగా అభ్యసించండి, మళ్ళీ జన్మలో ఇప్పుడు కొంచెం చేసుకుంటాను, మళ్ళీ జన్మలో కొంచెం చేసుకుంటాను. భక్తి యోగము వల్ల, భక్తి యోగము ష్యూరిటీ ఉంది, భక్తి యోగము నశించేది కాదు. కాబట్టి ఇప్పుడే తొందర ఏముందిలే, వైకుంఠం గోలోకం వెళ్ళేది, కొంచెం సేపు మళ్ళీ ఇంకొక జన్మ వచ్చి చూద్దాం ఎలా ఉంటుందో ఇక్కడ అని కోరిక పెట్టుకోవద్దు. ఇదే జన్మలో పూర్తి చేయండి, మా గురు మహారాజ్ చెప్పారు, నేను విన్నాను, నేను చెప్తున్నాను, మీరు పూర్తి చేయండి ఇదే జన్మలో. అనకర్మ అది ఇంతేనో వల్ల వదిలేదు, అది అహంకారం. అది అహంకారం అంటే నెగిటివ్ అహంకారం. అహంకారంలో రెండు ఉంటాయి, పాజిటివ్ అంటే ఇంతటో అంతటో ఇంతటో, ఇది ఇది అహంకారమే. నా వల్ల కాదులే, నా కర్మలే, అది లే, ఇది లే, ఇది బొమ్మ. అదేంది, నాణ్యానికి రెండు ఉంటాయి కదా, బొమ్మ గొరుసు, రెండు దానివే. ఇది అహంకార దర్శన, అహంకారం ప్రదర్శన ఇది. నా వల్ల కాదులే, నాది ఇంతేలే, నా కర్మ ఇంతేలే, అది ఇంతేలే. అరే ఆచార్య చెప్తున్నా నేను చేయాలంతే, నా వల్ల కాదులే అంటే ఏదో నీది నీది పెట్టుకొని కూర్చున్నావు నువ్వు, అది వినయం అంట. వినయం కాదు అది, వినయం అంటే ఆచార్య చెప్పారు అంతే చేయాలి, ఇది వినయం అంటే. భౌతికంగా ఏమనుకుంటారు, అబ్బాయి నచ్చుడు ఎంత వినయమో, ఆయన వల్ల కాదు, అది మూలను కూర్చున్నాడు, ఏం చేత కాదని, అది వినయం కాదు, చేతగా అంతను అంటారు దాన్ని. సీతమ్మ జాడు తెలుసుకొని రావాలి, లంక గగ్గి పెట్టేశాడు, ఇది వినయం అంటే. ఎందుకంటే శ్రీరాముడు వచ్చిన తర్వాత ఎక్కువ శ్రమ ఉండకూడదు, రావాలి తీసుకొని వెళ్ళిపోవాలి సీతాదేవిని అని ఆ ప్రయత్నం చేశారు. లంకంతా కాల్చి పడేస్తాను అశోక వనం తప్ప. విభీషణుడు అది వినయం అంటే. కాబట్టి ఇక్కడేమి, ఇదే జన్మలో వెళ్ళిపోవాలి. ఇస్కాన్ ఉంది, మనకు గొప్ప అవకాశం ఇస్తుంది. వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చదివిన దాని ప్రకారం భక్తుల మధ్య కూర్చొని కృష్ణకథ శ్రవణం చేయాలి, చర్చించాలి. సారాంశం ఏమనగా, భక్తులు చేసే చర్చలో చూడండి, ప్రభుపాద ఎన్నిసార్లు వాడుతున్నారు ఈ చిన్న పేరాగ్రాఫ్లో, 3-4 సార్లు చర్చ చర్చ చర్చలో పాల్గొనడం, చర్చలో పాల్గొన ఇదే ప్రస్తావన తీసుకొస్తున్నారు. భక్తులు చేసే చర్చలో పాల్గొన్నచో మనుషుడు భౌతికముగాను ఆధ్యాత్మికముగాను లాభపడగలడు. ప్రశ్న అనగా వక్త శ్రోతలు అందరూ మేలు పొందగలరు. కామ్యకర్మరతులు జ్ఞానులు ప్రయోజనం పొందగలరు. అనగా భక్తుల మధ్య జరిగే ఆధ్యాత్మిక చర్చలు ఎటువంటి మినహాయింపు లేకుండా అందరికీ లాభకరములే అయి ఉన్నవి. కనుక ప్రస్తుత సమాగమముచే కేవలం రాజే కాక తాము కూడా లాభపడితమని సనకాదులు పలికిరి. సో మొత్తం మీద ఈ శ్లోకంలో దేని ఏం నొక్కి చెప్తున్నారు చెప్పండి. సతాం ప్రసంగీర్యసంవిధోవంతి హృత్కర్ణ రసాయన కథ. భక్తి కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? భక్తుల దగ్గరికి వెళ్ళాలి. వైద్యం కావాలంటే వైద్యుల దగ్గరికి వెళ్ళాలి. అది సులభం అర్థం చేసుకోవడం. సతాం ప్రసంగం మమ్మ వీర్య సంవిధానం, నా గురించి భక్తుల మధ్యనే, భక్తుల మధ్య జరిగే చర్చలో నా కథ, నా కథ లేదా లీలల్లో ఉన్నటువంటి వాస్తవమైనటువంటి ఆనందం వెల్లివిరుస్తుంది. వెల్లివిరుస్తుంది. విరియడం అంటే పువ్వు విచ్చుకోవడం. విచ్చుకున్న తర్వాత ఎలా ఉంటుంది? చాలా మంచి వాసన వస్తుంది. అలాగా ఈ భక్తుల మధ్య మన చర్చ, భక్తులతో కలిసి చర్చించినప్పుడు, విన్నప్పుడు ఆ కృష్ణకథలో ఉన్నటువంటి ఆనందం, మకరందం, రుచి రుచి తెలుస్తుంది. మూడో శ్లోకం ఏంటి భాగవతం మొదటిలో? నిగమ కల్పత పిబత భాగవతం రసమాలయం. పిబత అంటే తాగండి అని, వినండి అనట్లేదు అక్కడ. భాగవతాన్ని తాగండి అని చెప్తున్నారు. మిక్సీకి వేసుకొని జ్యూస్ కొట్టుకుంటారు. ముహుర రసిక, రసిక నీకు నిజంగా రుచిని ఆస్వాదించాలని ఉందా నీకు, ఉంటే భాగవతాన్ని తాగు అని, భాగవతం విను. తర్వాత కృష్ణుడు చెప్పింది కూడా ఉంది దీని గురించి. ఏది? మచ్చిత మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. పరస్పరం ఇక్కడ చర్చ అన్నారు. చర్చ అంటే ఏంటి? పరస్పరమే. బోధయంత పరస్పరం. తర్వాత ఏంటి? తుష్యంతి రమంతి. తుష్యంతి అంటే చాలా సంతృప్తిగా ఉంటుంది. రమంతి అంటే చాలా ఆనందంగా ఉంటుంది. జీవితంలో ఏం కోరుకొని ఇంత శ్రమ పడుతున్నాము?
ఆనందం కోసం.
ఆనందం కోసమే కదా, సంతృప్తి కోసమే కదా. సులభమైన మార్గం, మనం అనుసరించాలి ముందు. ఇక్కడ ఏంటి నేర్చుకుంటాం, బాగానే ఉంది. అదే మచ్చిత్త మద్గత ప్రాణాలు చెప్తామని బాగుంది. సతాం ప్రసంగాత్మ వీరే సంవిద, మరి మనం ఎంతవరకు అమల్లో పెడుతున్నాం వీటిని, ఇది చూసుకోవాలి మొట్టమొదట. మహాప్రభు చెప్పింది ఏంటి? జన్మ సార్థక కరి కర పరోపకర. అదే ముందు నువ్వు ఇతర భక్తులతో కలిసి చర్చిస్తున్నావా లేదా, లేకుండానే నువ్వు బయటకు వెళ్ళి చెప్తున్నావు చర్చించండి మీరు అని? బయటకు వెళ్ళి చెప్తున్నావు నువ్వు కొత్త వాళ్ళకి, చూడండి స్వతంత్ర సంఘాలు భక్తుల మధ్య చర్చించాలని చెప్తున్నావు, వెళ్ళి శ్లోకం చెప్తున్నావు, లేకపోతే మచ్చిత మద్గత ప్రాణ తుష్యంతి రమంతి అని వాళ్ళకి చెప్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? ఇది ప్రశ్నించుకోవాలి. ఇది మహాప్రభు మనకి చెప్పేది. మనం నిజంగా భక్తులతో కలుస్తున్నామా లేదా, శ్లోకాన్ని అమల్లో పెడుతున్నామా లేదా వెతుక్కోవాలి. భక్తులు ఎక్కడ దొరుకుతాడో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కొంచెం కృష్ణకథ చర్చించడం అడగాలి. అమ్మ రెండు విషయాలు చెప్పండి కృష్ణుడి గురించి, నేనే చెప్తా అనే దానికంటే కూడా మీరు చదివింది 2 విషయాలు చెప్పండి అని వినడానికి ఉత్సుకత, అది మనం భక్తిలో బాగా అభివృద్ధి చెందుతున్నామా లేదా అనే దానికి చాలా గుడ్డి కుడుతుంది. భక్తులు కలిసినప్పుడు కనీసం ఒక్క వాక్యమైన ఏదైనా ఒకటి చెప్పండి, ఒక కృష్ణుడి గురించి మీరు విన్నది, మీకు గుర్తున్నది ఏదైనా ఒకటి చెప్పండి నాకు అని. మనం వినింది, మనకు తెలిసింది, నాకు ఈ వాక్యం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది అని. ఇప్పుడు అందులోనూ ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ బాగా ఉంది, ఫోన్ల ద్వారా కూడా మాట్లాడుకోవచ్చు. దగ్గర కలవాలని ఏం లేదు, సమయం దొరికినప్పుడు ఫోన్ చేసి మీకు తెలిసిన భక్తులకి మీరు చదివింటారు ఏదో ఒకటి ఒక ముక్క చెప్పండి నాకు అని, అది ఎంత బాగుంటుంది. నా పాటికి నేను చదువుకుంటూ వెళ్తాను, ఇది ఎంత బాగుంటుంది. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు దీని కృష్ణకథ చర్చ చేయాలి. చర్చ అంటేనే పరస్పరం సంభాషణ, ప్రశ్నలు సంభాషణ, ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి. చేసిన వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. మహారాజు చాలాసార్లు ఈ విషయం చెప్తుండేది, అయ్యా ప్రభుపాద ఇచ్చింది ఎలా ఉంటుందంటే రిజల్ట్ 100% నువ్వు ఆనందంగా ఉండి తీరాల్సిందే, అది ప్రభుపాద ఇచ్చిన విధానం. నువ్వు ఆనందంగా లేవంటే ఎక్కడో ప్రభుపాద ఇచ్చిన విధానాన్ని అర్థం చేసుకోవడంలో నువ్వు పొరపాటు చేస్తున్నావు, కాబట్టి జాగ్రత్తగా పరిశీలించుకో నువ్వు అని చెప్తాడు. కృష్ణ చైతన్య సంఘమే, సంఘంలో ఉన్నటువంటి విధానాన్ని నువ్వు పట్టుకున్నావంటే 100% 0.01 కూడా మినహాయింపు లేదు, ఖచ్చితంగా నువ్వు ఆనందంగా ఉండాల్సిందే. అటువంటి మెడిసిన్ ఇది, ఖచ్చితంగా ఆరోగ్యవంతుడు అవుతావు, వెన్ను వెంటనే ఆనందం తెలుస్తుంది. నీకు అది లేదంటే ప్రభుపాది ఇచ్చిన విధానాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోవడమా లేదా అమలు పరచలేకపోవడమా, ఎక్కడో లోపం ఉంది చూసుకోండి అని చెప్పారు మహారాజు. చాలాసార్లు ఈ విషయం చెప్పారు, చాలా ప్రశ్నలకు ఇదే సమాధానం చెప్తుంటారు మహారాజు. ప్రభుపాది ఇచ్చిన ప్రాసెస్ ఫాలో కానీ, ప్రాసెస్ ప్రభుపాది ఇచ్చిన ప్రాసెస్ ఎక్కడుంది? ప్రభుపాది ఇచ్చిన విధానం ఇది పుస్తకాల్లోనూ ఉంది. ఇప్పుడు చూడు, ఇది విధానం ఏమిచ్చారు? భక్తుల సాంగత్యం. భక్తుల సాంగత్యానికి ఒక విధానం కల్పించారు ప్రభుపాది. మంగళార్తి పెట్టారు, తర్వాత భాగవతం చర్చ పెట్టారు, లేదు ఇల్లు దూరం ఉంది రాలేము, కనీసం టెక్నాలజీ ఉపయోగించుకొని ఫోన్లో అయినా మాట్లాడచ్చు ఏదో ఒక భక్తుడితో, అయ్యా ఒక 5 నిమిషాలు ఏదైనా చెప్తారా, అది కూడా సాంగత్యమే. టెక్నాలజీ ఉంది ఉపయోగించుకొని వినొచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. శ్రీమద్ భాగవతం గీత ఇదివరకన్నా ఒకటి లేదు, 2 ప్రశ్నలు ఉంటాయి దీనికి సంబంధించి.
అది ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇప్పుడు 24 గంటల్లో ఒక దెబ్బ తీసుకోవాల్సిన విషయంలో అది ఇప్పుడు మా ఆయన వర్క్ చేస్తున్నారు.
అది ప్రభుపాద ఏం చెప్పారు, చైతన్య మహాప్రభు భగవాన్ కాబట్టి జంతువులతో చేయించగలిగాడు హరినామము, మన వల్ల కాదు అది, మన మానవుల మధ్య ప్రయత్నం చేద్దాము, మానవులను భక్తులను చేయొచ్చు అని చెప్పారు. మీరు చదివే ఉంటారు అది. అయితే వాటికి ప్రసాదం వేయడము, హరినామం శబ్దం వినడం వల్ల ఇక్కడ చూడొచ్చు, శ్రీల హరిదాస్ ఠాకూర్ శ్రీ చైతన్య మహాప్రభు మధ్య సంభాషణ, మహాప్రభు చింత వ్యక్తం చేస్తుంటే హరిదాస్ ఠాకూర్ చెప్తారు, మీ హరినామ దిగ్గరంగా ఉచ్చరించారు, దాంతోనే సర్వజీవుల ఉద్ధారణ జరుగుతుంది. అంటే ఒక భక్తుడు చైతన్య మహాప్రభువును ఒక భక్తుడిగా చూస్తే కూడా ఆయన భగవాన్ కాబట్టి పులితోనూ నామం చెప్పించాడు, ఏనుగుతోను జింకతోను పాముతో నెమలితో అన్ని పక్క పక్కనే నాట్యమాట ముద్దు పెట్టుకొని పులి జింక అది. అయితే అక్కడ ఒక భక్తుడి పాత్ర తీసుకుంటే కూడా చైతన్య మహాప్రభుది నామ సంకీర్తనం చేయడం వల్ల అవి త్వరగా భక్తి చేసే స్థాయికి వస్తాయి. ఆ ప్రకంపన వింటే చాలు త్వరగా భక్తి చేసే స్థాయికి అటువంటి అవకాశం లభిస్తుంది వాటికి, అది ఉద్ధరించబడినట్టే. ఇప్పుడు నీ చేతికి ఏదో ఒక విధంగా జపమాల వచ్చింది, జపమాల తీసుకునే అవకాశం వచ్చింది, నువ్వు ఉద్ధరించబడినట్టే, భగవంతుడి కృప దొరికిపోయింది నీకు. ఇంకొకటి కూడా ఉంది, ఓహే వైష్ణవ ఠాకూర తుమారకు కూర, వైష్ణవ ఠాకూర తుమారకు కూర జానియా బులియా జానియా అమ్మారు, నీ కుక్కలాగా నన్ను స్వీకరించాను, సో భక్తులు ఇంట్లో పొరుగై పుట్టినా మంచిదే అని. నేను అంటే అర్థం ఏంటి, ఉద్ధరించబడతారు అని, ఎంతో ఎన్నెన్నో జన్మలు తీసుకోవాల్సింది, అవన్నీ అక్కడ త్వరగా నువ్వు భక్తి చేసే స్థితికి వస్తావు, ఉద్ధరించబడినట్లే అది. అదే ప్రత్యేకమైన జీవులు ఉంటారు అటువంటి కర్మ చేసుకున్న వలన. యమధర్మరాజు అది ఒక పోస్ట్ అనేది జడ్జిగా, ఇప్పుడు జడ్జి ఉన్నాడు, భక్తుడు ఇస్కాన్ భక్తుడి జడ్జి అయ్యాడు హైకోర్టు జడ్జి. హైకోర్టులో చాలామంది పోలీస్ ఆఫీసర్లు, క్లర్కులు, అటెండర్లు, నౌకర్లు, చాకర్లు, వాళ్ళు వీళ్ళు చాలామంది ఉంటారు. ఈయనకేమో తెలుసు భగవంతుడి గురించి, వాళ్ళకు కూడా తెలిసి ఉండాలని ఏం లేదు. అక్కడ ఒకవేళ అంత దగ్గరగా సన్నిహితం ఉంటే ఒకరు ఇద్దరికి చెప్తుండొచ్చు, ఆ విధంగా చెప్పే అవకాశం ఉంటుంది. అంటే సాధారణంగా చూసి ఈయన ఉద్యోగం చేస్తున్నాడు అక్కడ, అక్కడ వాళ్ళకి తెలియాలని ఏం లేదు. అయితే వాళ్ళకు న్యాయ వ్యవస్థ గురించి తెలిసి ఉంటుంది. అదే వీళ్ళు విష్ణుదూతలు అడిగినప్పుడు చెప్పారు, అయ్యా ధర్మం అంటే ఏంటంటే ఇది ధర్మం వేదాల్లో ఉంటుంది, వేదాలు అంటే నారాయణ నుంచి వచ్చి అంతవరకు చెప్పారు. దాని యొక్క నిగూఢంగా నారాయణ అంటే ఏంటి, ఆయన నామ మహిమైంది అది తెలియదు వాళ్ళకి. ఇప్పుడు మీరు హైకోర్టు జడ్జిగా ఉన్నారు, మీరు కొంత చెప్పచ్చు మీ కింద ఉన్నవాళ్ళు, మీ కింద పనిచేసేవాళ్ళు కోర్టులో, మా జడ్జి గారు ఎప్పుడు హరికృష్ణ చేస్తుంటారు, మా జడ్జి గారు ఇస్కాన్ గుడికి వెళ్తుంటారు, చిన్న చిన్న విషయాలు అయితే చెప్పచ్చు. కొంచెం లోతుగా వచ్చేసరికి చెప్పలేరు కదా, కావాలంటే మా జడ్జిని అడగండి. అలా యమదూతలు కొంతవరకు సమాధానం ఇచ్చారు. ధర్మం, మీరు ధర్మరాజు భటులు అంటున్నారు, ధర్మం అంటే ఏంటి చెప్పండి అంటే, ధర్మం వేద ప్రణిహితో ధర్మ, వేదాల్లో ఉంది ధర్మం, వేదో సాక్షాత్ నారాయణ, నారాయణే వేదాలు, ఇవి చెప్పుకుండా వచ్చారు. మరి నారాయణే వేదాలు అన్నప్పుడు నారాయణ నామం ఏంటి, వేదాల సారం ఏంటి వాళ్ళకి తెలియదు. అలా ఉంటుంది. ఆయన ఒక పోస్ట్ అక్కడ నిర్వహిస్తున్నారు. అందు గురించి ఎప్పుడైతే అడిగారు, అడిగిన వెంటనే చాలా ఆనందం వేసింది. ఏంది నేను ఉద్యోగంలో ఉండగా, డ్యూటీలో ఉండగా కూడా నాకు నారాయణుడి గురించి చెప్పే అవకాశం లభించింది అని చెప్పేసి. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కీ జయ, శ్రీ ప్రభుపాద కీ జయ, శ్రీ సునీత గౌర్ సుందర్ కీ జయ, హరే కృష్ణ.